சௌந்தரிய சார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாய் மகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான் பரம மகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலகு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்தூ ஸ்ரீமத் பாகவத நவநீதல்லோ மரொக ఘட்டம் கால கமனம்லோ கால மகா பிரவாகம்லோ கால ரேகலோ ஜீவுடு ஒக்கொக்க க்ஷணாన్ని దాటుతూ దాటినప్పుడల్లా జీవిస్తున్నాననుకొని దాటలేనప్పుడల్లా ఆగిపోయినానని దాటటమే ఆగినప్పుడు మరణించాడని ఒక విషాద భూమికలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. నిజానికి శ్రీమద్ భాగవతం అశ్వత్థావమానంతో ప్రారంభమైందని ద్వాపరయుగం అంతంలో జరిగినటువంటి అనేకానేకమైనటువంటి విశేషాలు అనేకానేకమైనటువంటి విడ్డూరాలు అన్నింటినీ కూడా గమనించుకున్నట్లయితే ఆ గమనంలో మనకై మనం గడుపుతున్న జీవితానికి ఆనాటి జీవితానికి పెద్ద తేడా ఏం మనకు కనిపించదు. దానికి కారణం ఏంటంటే కాలం మారింది, యుగం మారింది, జీవుడు మారాడు, అవతార పురుషులు రూపురేఖలు మార్చుకుని వచ్చారు, కానీ జీవన విధానంలో మాత్రం ఏ మార్పు లేదు. ఎందుకంటే పడుగు పేకలుగా, చీకటి వెలుగులుగా, ఎత్తుపల్లాలుగా, జయాపజయాలుగా, అశాభంగాలుగా, జరణ మరణాలుగా, ద్వంద్వంగా సాగేటువంటి ఈ ప్రవృత్తి అంతా కూడా పరమేశ్వరుడి యొక్క సృష్టి లీలా విలాసమే. ఆ విలాసంలో మనం భాగస్వామ్యులు అయ్యే కంటే ఆ విలాసాన్ని సాపేక్షంగా సాక్షీభూతంగా చూడగలిగినటువంటి ఒకనొక స్థితికి వెళ్ళమని చెప్పటమే ఇటు భారతం కానీ అటు భాగవతం కానీ అటు రామాయణం కానీ మనకు బోధించేటువంటి ఒక విషయం. సరే, నిన్న పరీక్షిత్ పుట్టాడని, ఆయన విష్ణురాతుడు అనేటువంటి పేరుతో వచ్చాడని, ఉత్తరాగర్భంలోనే పరమేశ్వరుడి యొక్క దివ్య దర్శనాన్ని క్షణకాలం పొందాడని, ఆయనకి తదనంతర కాలంలో పరీక్షిత్తు అనేటువంటి పేరు ఇవ్వబడిందని, కారణం ఏంటంటే ఏ దివ్యమైనటువంటి దర్శనాన్ని తన తల్లి గర్భంలో తాను దర్శించాడో, జన్మ ఎత్తి తల్లి గర్భం నుంచి విడిపడిన తర్వాత కూడా అటువంటి దైవం మళ్ళీ కనపడతాడేమోనని ఎదురు చూశాడు. ఆ ఎదురు చూడటం ఎలా చూశాడంటే పరిశీలనగా చూశాడు. తల్లి గర్భంలో ఏర్పడినటువంటి దృశ్యం మళ్ళీ కనపడుతుందా అని, మళ్ళీ కనపడే అవకాశం లేదు. గదాధారి అయినటువంటి పరమేశ్వరుడి యొక్క దర్శనం మళ్ళీ దొరుకుతుందా అని జీవుడి యొక్క స్మృతి ఇంకా పోలేదన్నమాట. కాబట్టి బాలుడుగా పసివాడుగా ఉన్నప్పుడే సమూహాన్ని పరీక్షిస్తూ ఉండేవాడు ఆయన, మళ్ళీ అటువంటి వాడు కనపడతాడా అని. అందుకని రెండవ పేరు ఆయనకి పరీక్షిత్తు అని పేరు వచ్చింది. ఈ పరీక్షిత్తు అది బాహ్య సంబంధమైనటువంటి అర్థం. అంతరార్థం ఏమిటంటే తనను తాను పరీక్షించుకుంటున్నాడు. మాయావరణంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే దైవ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నిజానికి దర్శించటానికి ఏముంది? జీవుడికి మళ్ళీ ఒక ప్రశ్న ఉన్నది ఆయన మనస్సులో, నేను ఎందుకు వచ్చాను అని. ఆ ఎందుకు వచ్చాను అనేటువంటి ప్రశ్నకి ఒక సంవాదంగా, ఒక వేదనగా, జీవుని వేదనగా, ఒక నివేదనగా ఏర్పడినటువంటిదే భాగవతం. ఈ భాగవతాన్ని మనకు అందించినటువంటి వ్యాసదేవులకి, ఆంధ్రీకరించినటువంటి సహజ కవి పోతనామాచ్యుడికి మరొక్కసారి ప్రణమిల్లుతూ ఇంతటి మహాయోగాన్ని ఈ మార్గశిర మాసంలో అనుగ్రహించినటువంటి సాక్షాత్ పరబ్రహ్మదైవతమైనటువంటి భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకి మరొక్కసారి నమస్కరిస్తూ కథాంశంలోకి వెళదాం. విదురుడు అని ఒక పాత్ర ఉంది. ఆ విదురుడు ఏమవుతుంది, ఇదేదో ఇటు ఒక ఆ విదురుడు శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినటువంటి వేళ దుర్యోధనుడికి ఒక చిన్న ఉపదేశం ఇచ్చాడు, చిన్న సలహా ఇచ్చాడు. ఆ వచ్చింది పరమాత్మ, మీ ఇరు కుటుంబాలు బయట వాళ్ళు కాదు కొట్టుకుంటున్నది, మీ అన్నదమ్ములు కలిసి కాలక్షేపం చేసి జీవితాన్ని చక్కగా గడుపుకోండి. కారణం ఏంటంటే వాళ్ళు అడిగింది ఐదుళ్ళు, అవివ్వండనే చెప్పడానికి వచ్చాడు, ఆరో ఊరు ఇవ్వమని అడగటానికి రాలేదాయన అని అంటే దుర్యోధనుడు, అంటే ప్రపంచంలో ఒక గుడ్డి తండ్రి అహంభావి అయిన కొడుకు ఉంటే ఏమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కాలం మార్పు, పేర్లు మార్పు అంతే. కాబట్టి ఆ వారసత్వంగా వాడికి ఏమొచ్చిందంటే అహంకారం వచ్చింది. దుర్యోధనుడు విదురుణ్ణి చాలా భయంకరంగా అవమానించాడు. పోనీ విదురుడు ఎవరంటే యముడి అంశంలో వచ్చినటువంటి వాడు విదురుడు. యమధర్మరాజు యొక్క అంశమే విదుర మహాదేవుడు అంటారు ఆయన్ని. మహాదేవుడు ఎందుకైనాడంటే దాసీపుత్రుడు అయినప్పటికి కూడా ధర్మవేత్త. ధర్మం అంటే మానవీయ ధర్మం. మానవుడు చాలా చక్కగా జీవించటానికి ఏం చేస్తే బాగుంటుందో, ధర్మ శాస్త్రాలు అన్నింటినీ ఎలా విచారణ చేయవలసి ఉన్నదో సుబోధకంగా చేసి అవసరమైనటువంటి వేళ చక్కని సలహా ఇవ్వగలిగినటువంటి విదుర మహాదేవుణ్ణి కూడా దుర్యోధనుడు తీవ్రంగా అవమానపరిచాడు. గాయపడ్డది జ్ఞానిని, జ్ఞాని చాలా తొందరగా గాయపడతాడు. నిజమేనా అని, గాయపడితే వాడు జ్ఞాని ఎందుకు అవుతాడు అని రెండో ప్రశ్న. అయితే జ్ఞాని, మనసు లేనివాడు జ్ఞాని అయినప్పటికీ ప్రపంచంలో తన ఉనికి వలన ప్రయోజనమేమీ లేదు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మనసు గాయపడినట్లుగా నటిస్తూ పక్కే తప్పుకుంటాడు. అక్కడ మనస్సు లేదు, సన్నివేశంలో తన అవసరం లేదనుకున్నప్పుడు తాను ఎలా వైదొలుగుతాడో విదురుడు కూడా ఏం చేశాడంటే అనేక తీర్థక్షేత్రాలన్నీ దర్శనం చేశాడు, అనేక పుణ్యక్షేత్రాలు, మహామునులందరినీ దర్శనం చేశాడు, తపస్సులందరినీ దర్శనం చేశాడు. నిజానికి ద్వారక కూడా వెళ్ళాడు. అయితే ఈ విదురుడు అంతా యుద్ధం అయిపోయింది, గాంధారి ధృతరాష్ట్రులు ఇద్దరు ఎలా ఉన్నారో, పాప అందరూ బిడ్డల్ని పోగొట్టుకుని ఉన్నారు, ఇంతకాలం వాళ్లతో ఉన్నాం గనక ఒకసారి వెళ్ళి ఎలా ఉన్నారో పరామర్శ చేద్దాం అనుకుని వచ్చాడు. వచ్చి ధృతరాష్ట్రుడితో కూర్చొని కాసేపు సంభాషించాడు పరమోల్లాసంగా. ఇక్కడ ఓ చిన్న విషయం చెప్పుకోవాలి, ఏమిటంటే కౌరవ సంహారం అయిపోయిన తర్వాత గాంధారి ధృతరాష్ట్రుల ఇద్దరికి కూడా ప్రతి ఉదయం ధర్మరాజు సభకు వెళ్లే ముందు చక్కగా స్నానం ఆచరించి తన తల్లిదండ్రులకి ఎట్లా సేవ చేయాలో, ఎలా గౌరవించాలో, ఎటువంటి పూజలు సరిపాలో అటువంటివన్నీ చేస్తూ వచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు పరిస్థితి అది, ధృతరాష్ట్రుడు గాంధారి లోపల ఉన్నారు, వీళ్ళని దర్శనం చేసుకోవటానికి విదురుడు వచ్చాడు. ఇది కథ. అయితే ఈ కథలో తత్వం ఏమున్నది అంటే ఇదంతా భారతం అంతమై ద్వాపర అంతమయ్యేటువంటి వేళ జరుగుతున్నది గనక అనేక లోక మర్యాదలు ఉన్నాయి. మధుర భక్తి కంటే ఇక్కడ లోకంలో ఎలా జీవించాలో అవన్నీ ఉన్నాయి గనక ఆ లోక మర్యాదని ఎలా ధర్మరాజు పాటించాడు, ఎలా విదురుడు పాటించాడు, మిగిలిన వారంతా వాటిని ఎట్లా సమన్వయం చేసుకున్నారు, ఇవన్నీ కూడా విచారణకి వచ్చినాయి. కనుక ఇవాళ విదుర మహాదేవుడు పునరాగమించాడు ఎక్కడికి, హస్తినాపురానికి. ఎప్పుడైతే విదురుడు వచ్చాడు అని తెలిసిందో ఆ రాజ ఈశ్వరుడైనటువంటి ధర్మరాజు కేవలం రాజుగా మాత్రమే కాదన్నాడు, ఈశ్వరుడు అన్నాడు. ఆ ఈశ్వరుడికి కావలసినటువంటి సర్వ సదుపాయాలు చేసి ఆహ్వానం చేసి ఆయన అడిగాడు. మామూలుగా మనం బయట నుంచి వస్తే ఎట్లా అడుగుతామో ధర్మరాజు కూడా ఆయన అదే అడిగాడు. ఏ వర్తంబున ఇంతకాలము మీరు సంచరించి తిరయ్య జగతిలోన, చాలా రోజులైపోయింది ఇంతకాలం ఎక్కడున్నారు ఈ ప్రపంచంలో, ఎక్కడెక్కడ తిరిగొచ్చారు, ఏ తీర్థములు గంటిరి ఎక్కడ మంటిరి భాసింపమి వంటి భగవతులు
తీర్థ సంఘం బులధికరింతురుగదా మీ అందు విష్ణుండు మొరయు కథనా.
మీరు జ్ఞానులు కదా, మీకు ఇప్పటికి అర్థమయ్యేపోయింది మీలోనే విష్ణు ఉన్నాడు అని. కనుక మీరు తీర్థయాత్రలవి చేరే పుణ్యక్షేత్రాలకు వెళ్ళరే, ఆత్మానుసంధానం అయింది కదా, మీకు వీటి పట్ల అపేక్ష లేదు. కానీ జగత్తులో ఎక్కడికి వెళ్ళారు? పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు ఎక్కడలేని మీకు చుట్టపక్కల అసలు అక్కర్లేదు కదా. కాబట్టి ఎక్కడికి వెళ్ళారు? ఇటు ఇహలోకంలో ఉన్న బంధువర్గం దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే ఉన్న మేమంతా ఇక్కడే ఉన్నాం. పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మీకు అక్కరలేదు, కానీ ఎక్కడికి వెళ్ళారు?
విష్ణుండు మీ యందు మెరయు కథన మీరు తీర్థంకరులు.
అసలు మీరే ఒక పుణ్యతీర్థం. చూడండి ఆ ధర్మరాజు ఆ సంభావన,
మీకంటే మిక్కిలి తీర్థంబులున్నవే తెలిసి చూడ వేరు తీర్థంబులవనిపై వెదక నేల మిమ్ము పొడగని భాషించు మేల మాకు వార్తలేమండ్రు లోకులు వసుధలోన మీకు సర్వంబు ఎరిగడి మెరగలదు.
మీకేమీ అక్కర్లేదు గాని ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ చెప్పుకోవటానికి అందరూ మీ దగ్గరికి వస్తారుగా, అందువల్ల మీకు విషయాలు తెలుస్తాయిగా. మీరు విషయం కోసం వెళ్ళరు, కానీ ఎప్పుడైతే ప్రపంచమంతా వచ్చాయా మా ఊళ్ళో ఇలా జరిగింది, మాకు ఇలా జరిగింది, కౌరవులు ఇలా పోయినారు, ధర్మరాజు ఇలా అయినాడు, ఈ రాజ్యంలో ఇలా ఉందని చెప్తూ ఉంటారే, ఇంకేమిటి విశేషాలు అని అడిగాడు. ధర్మరాజుకు అప్పటికే విశేషాలు గ్యాదర్ చేసేటువంటి అలవాటు నేర్పేసింది ఇంటెలిజెన్స్. రాజైనాడుగా మరి అంతకుముందు పాప ఆయనకి ఇవన్నీ అక్కర్లే. ఏదో కృష్ణుడు తన తమ్ముళ్ళు తన తల్లి తన భార్య అంతవరకు ఉంటే చాలనుకున్న వాడికి కొత్త లంపటం వచ్చి పడ్డది అది రాజ్యం. ఆయనకి రాజ్యం చేయాలని లేదు కానీ భారం మోయవలసి వచ్చింది. అది ధర్మరాజు పరిస్థితి. ఇక విదురుడు ఏమన్నాడంటే, అంటే ఇంకా రెండు మూడు కుశల ప్రశ్నలున్నాయి మనకు అప్రస్తుతం.
సమస్త లోకవర్తనము క్రమంబుతోడ విషదముగా చెప్పి,
ప్రపంచంలో ఇంతవరకు ఏం జరిగిందో అన్ని చెప్తూ,
యదుక్షయంబు చెప్పిన అతడు ఉగ్రశోకమున పెగ్గిలి కుందడినను ఏమియున్ వినుమని చెప్పడయ్యే యదువీరుల నాశము భార్గవోత్తమా.
ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు చెప్పాడట విదురుడు, ఏం జరిగినాయో పూసగుచ్చినట్లు. ఒక్క యదువంశక్షయమైనట్లు చెప్పలే. కృష్ణ పరినిర్వాణం అయినట్లు గాని, కృష్ణుడు లేడని గాని, ఇదంతా అయిపోయిందని గాని, ద్వారక అంతా మునిగిపోయిందని గాని, ఇవేమి అది మినహాయించి అన్ని విషయాలు చెప్పాడు. ఎందుకని అంటే మనం ప్రపంచంలో ఎవరిని అమితంగా ప్రేమిస్తామో ఆ వ్యక్తిని గురించి మరొకడు చెడుగా చెప్పినా, వాడికి చెడు కలిగినా, వాడికి దుఃఖం కలిగినా ముందు మనం తట్టుకోలేము. కనుక ధర్మరాజుకి అత్యంత ఇష్టమైనటువంటి వంశము ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మ ఎత్తినటువంటి యదువంశం. కానీ ఆ యదువంశం లేదు, ఆ వార్త ఆ విషయం అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా విదురుడి దగ్గర ఉంది, కానీ ఆ విషయం మినహాయించి అన్నీ చెప్పాడు. చెప్పాడు విదురుడంతా ఉన్నాడు. ధర్మరాజు అయిపోయిన తర్వాత విదురుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే గాంధారి ధృతరాష్ట్రుల ఇద్దరి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అసలు చెప్పాలి, ఎందుకంటే సుఖంలో సంతోషంలో మనకొచ్చే వెడ్డింగ్ కార్డులు ఇన్విటేషన్స్ అన్నీ అటెండ్ అయినా కాకపోయినా పర్వాలేదు. మనకి ఎవరికైనా కష్టం కలిగినప్పుడు ఆ కష్టాన్ని షేర్ చేసుకోవటానికి మనం వెళ్ళాలి. ఇది భారతీయ సాంప్రదాయం. ఇది పెళ్లికి రాలేదనుకోండి, గుండ్రాడాచిన పెళ్లి ఏమిటికి చిక్కును కష్టముష్టింపజ అంటాడు మన చరిత్రలో. గుండ్రాయి దాచిపెట్టామనుకోండి కొబ్బరికాయ కొట్టడానికి, ఏమవుతుంది? ఇంకో రాయి తెచ్చి కొడతారు. గుండ్రాయే కొట్టాలని ఉందే, కానీ పురోహితుడు లిస్టులో గుండ్రాయి రాశాడు గనక కొబ్బరికాయ గుండ్రాయి మీదే కొట్టాలేమో, అది దొరకలేదు, కొబ్బరికాయ కొట్టచ్చా కొట్టకూడదా అని అడుగుతాడు. కొబ్బరికాయ కొట్టడం ముఖ్యం. అలాగే ఇక్కడ ఈ కష్టం వచ్చినటువంటి గాంధారి ధృతరాష్ట్రుల ఇద్దరిని దర్శించటానికి వెళ్ళాడు. భాగవతంలో పోతన చెప్పలేదు కానీ సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైనటువంటి స్వామి ఒక విషయం రివీల్ చేశారు ప్రపంచానికి. ఈ విదురుడి కంటే ముందు మహాభారత సంగ్రామం అయిపోయిన తర్వాత పంచపాండవులని కుంతిని ద్రౌపదిని వెంబడి పెట్టుకుని కృష్ణుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. సరే భీష్ముడు భీముణ్ణి కౌగలించుకునే ప్రయత్నం చేసి చంపే ప్రయత్నం చేశాడు పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు, తట్టుకోలేని పుత్రశోకవశాత్. సరే గాంధారి ఏం చూడలేదు, ప్రపంచమే చూడలేదు. ఆమె ఏమన్నదంటే, కృష్ణాను వచ్చావా అని అన్నది. నేను ఇక్కడే ఉన్నానత్త అన్నాడు. ఏం దేవుడివయ్యా నువ్వు, 100 మంది బిడ్డల్ని నేను కడుపున కన్నాను, నేను 5 పాండవులు క్షేమంగా తెచ్చావు, ద్రౌపదిని భద్రంగా నిలబెట్టావు, పాండవులను కన్నా కుంతిని కూడా వెంబడి పెట్టుకొని మా దగ్గరకు వచ్చావే, నువ్వు దేవుడివేనా నిజంగా? ఇంత గర్భశోకం నాకు కలిగితే ఒక్కడినైనా మిగల్చకుండా అంతా ఖాళీ చేశావే అని నిందాలాపన ప్రారంభించింది. పరమేశ్వరుడు కృష్ణ అవతారమంతా నిజానికి ఒక మధుర విషాద గాథ. ఆయనని దైవం అన్నవారు, దైవంగా ఎరిగిన వారు తక్కువ, దైవం కాదన్నవారు ఎక్కువ. దైవమే అన్నవారి పంచపాండవులు, కుంతి, ద్రౌపది, విదురుడు, అక్రూరుడు, భీష్ముడు, వీళ్ళే ప్రధానమైనటువంటి వాళ్ళు. మిగతా వారంతా అవునో కాదు అనే డోలాయమానంలో పడ్డవాళ్ళే మనలాగా. మనకు కూడా స్వామి అంతే కదా, ఆయన ఎప్పుడు దేవుడు ఎప్పుడైనాడు కాలే, అప్పుడప్పుడు కాలేదు కూడా, హైగా నిజాయితీగా చెప్పుకున్నాం కదా. మన కష్టం తీరినప్పుడు అన్నాం ఆయన దేవుడే అన్నాం, ఖచ్చితంగా 10 చెప్పాం. ఎప్పుడన్నా కాస్త ఆయన లేట్ చేస్తే మాత్రం ఏమో ఆయన శక్తి పోయిందని కూడా చెప్పాం. అది ప్రపంచ రీతి ఇలా ఉంటుంది అని మనం అన్నామని కాదు, ఇలా రీతి అలా ఉంటుంది. అలాగే గాంధారి అన్నవన్నీ ఆయన విని ఒక మాట అన్నాడు, గాంధారి నిజమే, 100 బిడ్డల్ని నువ్వు కన్నావు, కానీ కంటితో ఒక్కడినైనా నేను కన్నావా? నువ్వు చూశావా వాళ్ళు ఎలా పెరుగుతున్నారో, లోక కంటకులుగా అనేకమైనటువంటి దుష్కర్మలలో నిమగ్నమైనటువంటి వాళ్ళుగా వాళ్ళు ఎలా పెరిగారో, మర్యాదస్తులుగా ఉన్నారా లేదా అని తల్లి ప్రేమని తల్లి చూపుని నోచుకున్నటువంటి వాడికి దైవ ప్రేమ, దైవ వీక్షణ దూరంలే గాంధారి కానీ అన్నాడు ఆయన. అంటే అదంతే, నేను చేసింది కరెక్టే అని చెప్పాడు. 100 కన్నప్పుడు ఒకడన్నా సక్రమంగా ఉండాలిగా, ఒక్కడు సక్రమంగా ఉన్నా కురురాజ్యం నిలబడి ఉండేది, ఈ మహాభారత సంగ్రామం జరిగి ఉండేది కాదు. ఇది వ్యాసభాగవతంలో లేదు, పోతన ఆంధ్రీకరించలేదు, కానీ సాక్షాత్తు స్వామి చెప్పారు గనక అది సత్యం. సరే అట్లా వచ్చిన పరంపరలోనే ఆయన కూడా పరామర్శకు వెళ్ళాడు. ఇవాళ విదురుడు కూడా వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు అని, ఏం చెప్పాడంటే, ఇంకా ఇంత జరిగినా ఎవరో అన్నం పెడతారని, ఎవరో వచ్చి చూస్తారని, వృద్ధాప్యం ఇంకా అంతఃపురంలోనే గడవాలని, ఇంతకాలం అలవాటు పడ్డటువంటి మర్యాదలకి ఏ లోటు ఉండకూడదని, పోతే వాళ్ళు 100 పోయినారులే, మా తమ్ముడి కొడుకే రాజైనాడు, రాచ మర్యాదలకు లోటు లేదని, మీరిద్దరూ ఇక్కడ ఉన్నారా, ఇంకా ఎందుకున్నారు ఇక్కడ, ఇప్పటికైనా మీకు అధ్యాత్మలోకి మనస్సు ప్రవేశించటం లేదా, ఈ జీవితం మీకు ఏమీ ఇవ్వదని, ఇదంతా విషాద భూయిష్టమని, ఇది మాయామయ జగత్ అని, ఇక్కడ నిజానికి పొందవలసింది తక్కువ, పోగొట్టుకునేది ఎక్కువ అని అర్థం కావటం లేదా, ఇంత జరిగిన రాజ్యం పోయింది, పిల్లలు నశించారు, మిమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు, మీరు పరాధీనులైపోయినారు, ధర్మరాజు ఏదో రాజు గనక మంచివాడు గనక మీ ఆలనా పాలనా పొద్దున సాయంత్రం వచ్చి చూస్తున్నాడు స్వయంగా, కానీ ఎంతకాలం ఈ మర్యాదలు పాటిస్తూ ఈ లోకంలోనే ఇంకా ఈ బంధాలన్నీ పెంచుకుంటూ జరిగిన వాటికన్నింటినీ తలుచుకుంటూ వేదన పడుతూ ఇలాగేనా, ఓ పుణ్యతీర్థం, ఓ పుణ్యక్షేత్రం, ఓ మహాత్ముడి దర్శనం ఏమీ అక్కర్లేదా అని చెప్పాడు విదురుడు. అది విదుర బోధ, అది విదుర నీతి. అంటే మనది కాని ఇంట మనం ఎక్కువసేపు ఉండకూడదు. మనకెవ్వరూ లేరనుకోండి, స్వామి చెప్పారు, అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయకాలమే మీకు పరమ గురువు, గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. ఎవ్వరు లేకపోయినా పరమాత్మ మనకి స్నేహితుడు, ఆయన లోపల ఉండి అంతర్వాణిగా మనకు అనేక బోధలు చేస్తాడు, అనేకమైనటువంటి విషయాలు చెప్తాడు, అనేక హెచ్చరికలు చేస్తాడు. గమనించుకుంటూ ఉండగలిగినట్లయితే అది ఉదాత్తం కాదా, పరమాత్మని ఇంకా ఎప్పుడు ఎరుగుతారు అని విదురుడు చెప్తూ ఉంటే ధృతరాష్ట్రుడు, విదురుడు చిన్నవాడైనా ఓ మాట అడిగాడు, ఎక్కడికి వెళ్ళమంటావు? ప్రతి వృద్ధుడు వేసే ప్రశ్న ఇది కదా. ఇవాళ వృద్ధుడు ప్రశ్నించేలోగానే ఆశ్రమాలు ఉన్నాయి నాన్నగారు, మీరు తట్టబుట్ట సర్దుకొని మా పనులకు అడ్డం రాకుండా మీ దారిని మీరు వెళ్ళొచ్చని చెప్పే రోజులు వచ్చాయి. అది కాదు. విదురుడు దిశానిర్దేశం చేశాడు ఒక గురుస్వరూపంగా. వయస్సు గురుస్వరూపానికి వయస్సుతో సంబంధం లేదు. అతి చిన్న వయస్సులో 8 ఏళ్లకి సన్యసించిన శంకర భగవత్పాదులు, 14 ఏళ్లకే నేను సాయిబాబాను ప్రకటించిన స్వామి. నిజంగా విచారణ చేస్తే ఇవాళ ఉన్నటువంటి పిల్లలు చాలా అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులంటే వాళ్ళు 6 ఏళ్లకో 8 ఏళ్లకో స్వామి ఆవరణంలోకి రాగలుగుతున్నారు. మరి కస్తూరి గారు లాంటి వాళ్ళు, ఆయనకి 52 ఏళ్ళు వస్తే తప్ప స్వామి దగ్గరికి చేరుకోలేకపోయినాడు ఆయన. అట్ ఈజ్ 51st ఇయర్ ఈ ఫస్ట్ సా భగవాన్ అది. కాబట్టి ఆ రకంగా గనక లెక్క వేస్తే మన పిల్లలు చాలా అదృష్టవంతులు, అనేక విధాల పరమాత్మావరణంలోకి రాగలిగారు. ధృతరాష్ట్రుడి దగ్గరకి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి రాయబార సన్నివేశంలో విశ్వరూప దర్శనం ఇచ్చినా ఈ పుత్ర వ్యామోహాన్ని వదులుకోలేని కారణంగా ఏమన్నాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు దైవానివే కానీ నిన్ను చూసిన ఈ కరుణతో ఈ లోకాన్ని చూడలేను, కళ్ళు మళ్ళీ నాకు గుడ్డితనం ఇవ్వమని అడిగాడు. పైకి చాలా గొప్పగా అడిగినట్టు అనిపించినా ఈ కృష్ణుని వెంబడే వెళ్ళిపోతే నా పిల్లలు ఏమైపోతారో, నేనుండి వాళ్ళని కాపాడుకుంటాను ఉండాలి అనేటువంటి ఆశ వలన ఒక పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనాన్ని వృధా చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు చెప్పాడు, మీరు ఉత్తరాభిముఖులై వెళ్ళండి, వెళ్ళినట్లయితే అక్కడ హిమాచల సానువులు ఉన్నాయి, ఆ హిమాచల సానువుల్లోకి వెళ్ళి మహాత్ముల యొక్క దర్శనం చేయండి. మీరిద్దరూ చక్కగా స్నానం చేసి శుచిగా బాహ్య శుచి అంతఃశుచి అలవాటు చేసుకుని మహాత్ములని సేవిస్తూ వానప్రస్థాశ్రమాన్ని మీరు స్వీకరించండి, అక్కడ నుంచి మీ దేహాలను మీరు వదిలిపెట్టండి. ఏ వృద్ధుడికైనా ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్నవారు ఇవ్వవలసినటువంటి ఒక ధైర్యం ఏమిటి అంటే, మీ సమయమంతా పరమాత్మ భావనలో గడపండి. ఏదో మీరు గడిపారు, జీవితం అయిపోయింది, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి మళ్ళీ మొదలు పెట్టేది ఏం లేదు. మరి మీరు ఏం చేయాలి అంటే, ఉన్న సమయమంతా పరమాత్మ భావనలో ఉండండి, పరమాత్మ యొక్క కథలు వినండి, గాథలు వినండి, పాటలు వినండి, మంచి మాటలు వినండి, కాళ్ళు కళ్ళు సహకరిస్తే హాయిగా ఇటువంటి భాగవతాలు చదువుకోండి, మంచి విషయాలు అనుకుంటూ ఉండండి, మాబోటి వారికి అప్పుడప్పుడు చెప్తూ ఉండండి. తద్వారా మీ శేష జీవితాన్ని, ఉత్తమోత్తమైనటువంటి జీవితాన్ని వానప్రస్థంగా మాతోనే ఉండి గడపండి అని చెప్పాలి. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళండి అని మాత్రం చెప్పకూడదు. మనల్ని వదిలిపెట్టి వారు వెళ్ళిపోయినట్లయితే, ఇదిగో ఈ ధృతరాష్ట్రుడు గాంధారి వలె ఎవరో అన్నం పెడితే తినాలి, బాగున్నావా అని ఎవరో వచ్చి అడగాలి, ఇవన్నీ మానవ జీవితంలో తగని పనులు అవన్నీ కూడా. అయితే ఇవాళ కొన్ని విచారణలు చేయబోతున్నాం. ఎలాగూ 2010 ఎలా మారిపోయి 2011 కాబోతున్నదో, ఆ సంధియుగంలోనే ద్వాపర పూర్ణమై కలియుగ ప్రవేశం చేసేటప్పుడు ద్వాపరలో కలియుగ ప్రభావాలు ఎలా ఉన్నాయో పోతన రాశాడు, వాటన్నింటినీ కూడా విచారణ చేద్దాం. ఒకే విషయం అంతా అది, ఒక పద్యం ఆయన ఎలా చెప్పాడంటే, పుట్టంధువు అసలు నువ్వు బై బర్త్ యు ఆర్ బ్లైండ్, అది జనుషాంధుడు అంటాడు. పుట్టంధుడవు పెద్దవాడవు మహాభోగంబుల లేవు, నీ పట్టెల్లంచడిపోయే దుస్సహజరాభారంబు పైగప్పే, నీ చుట్టాలలను పోయిరాలు మగడు శోకంబునన్ మగ్నులై, కట్టాదాయల పంచ ఉండదగనే కౌరవ్య వంశాగ్రణీ. ఎవరింట్లో అన్నా ఉండవచ్చునేమో కానీ జ్ఞాతి ఇంట్లో ఉండకూడదు, అది ఎక్కడన్నా ఉండొచ్చట. ఆఖరికి మన ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గరన్నా ఉండవచ్చునేమో కానీ అన్నదమ్ముల బిడ్డల ఇంట ఉండరాదు, అది జ్ఞాతి వైరం, భయంకరమైనటువంటి వైరం. ఎందుకంటే ఒకే తల్లి గర్భంలో నుంచి ఈ సోదరుడు వచ్చినా వివాహం అయిపోగానే అన్నదమ్ములు జ్ఞాతులవుతారు, ఇది లోకరీతి. మహాభారతంలో ఉన్నటువంటి ఒక మహాధర్మాన్ని విదురుడు బోధిస్తున్నాడు. ధర్మరాజుని కొడుకు అనుకుంటున్నావు, కొడుకు లాంటి వాడే కదా, ఆ కొడుకు లాంటి వాడు కొడుకు ఎలా అవుతాడు కాడుగా. నీ కొడుకులే నీకు బతికుండంగా చేయలేదు, ధర్మరాజు ఎందుకు చేస్తాడు, అక్కడ ఉండవచ్చునా వెళ్ళమన్నాడు.
బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డికి పిండంబు వండికొని పండు ఇదపై బడ్డాడని భీముందర గుడ్డములాడంగూడు కుడిచెదవధిపా.
ఎంత దురదృష్టం నీది, బతికుండగానే నీ 100 మంది బిడ్డలకి పిండం వండి పెట్టవలసిన పరిస్థితిని నీ కన్నారా కన్నావు. ఇంతకంటే ఉన్నదా? నువ్వు ఒక పల్లె ధర్మరాజు నీ పట్ల మర్యాదగా ఉన్నప్పటికీ కూడా వెనక భీముడు అక్కడున్నాడు, వాడు నిన్ను మన్నించడు. ఎందుకంటే నీవు నీ బిడ్డలకి ఏనాడు బుద్ధి చెప్పలేదు, మంచి చెప్పలేదు, ఇలా ఉండమని చెప్పలేదు. కాబట్టి ధర్మరాజు మర్యాదకి నీ దగ్గరకు వస్తున్నాడు, కానీ భీముడు మాత్రం నిన్ను శపిస్తూనే ఉన్నాడు, జాగ్రత్త అన్నాడు. ఈ 2 మాటలు చాలు, వాడికి కాస్త ఆవేదన, ఒక ఆవేశము కలిగినాయి. కలిగి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళి ఒకనొక ప్రదేశాన్ని చేరుకొని అక్కడ నెమ్మదిగా తమ శరీరాలు గాంధారి ధృతరాష్ట్రులు ఇద్దరు కూడా వదిలిపెట్టారు. ఏమను మరీ డీటెయిల్డ్గా, ఎందుకంటే ఇది మహాదుఖం, ఆ దుఃఖాన్ని మనం పంచుకో అవసరం. దుఃఖానికి ఏముంది, ఆనందం పంచుకోవచ్చు కానీ దుఃఖం చెప్పుకోనక్కర్లే. పునః పునః ఆనందాన్ని పునః పునః చెప్పుకోవాలి. సరే, ధర్మరాజు ఏం చేశాడంటే ఏంటో మార్పుగా ఉంది అని నెమ్మదిగా అలవాటు ప్రకారం ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. వచ్చేప్పటికీ ఒక్క సంజయుడు మాత్రమే కూర్చొని ఉన్నాడు. పెద్ద తండ్రి లేడు, పెద్ద తల్లి లేదు, నిన్నే వచ్చిన విదురుడు లేడు, ఈ సంజయుడు ఒక్కడు పాపం ఏడుస్తూ కూర్చున్నాడు వాడు. ఎందుకంటే కాసేపు మాట్లాడుదామని వచ్చాను, ధృతరాష్ట్రుడు గాంధారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు అని విచారం పొందుతూ ఉంటే ధర్మరాజు అన్నాడు, ఏమి కాలం ఏం మారుతున్నట్లున్నదే, ఏదో కంటెదురుగ్గా మా పెద్ద తండ్రి పెత్తల్లి ఉంటే వాళ్లే తల్లిదండ్రులని సేవ చేసుకుందామని అనుకున్నాను, అతి చిన్న వయస్సులోనే తండ్రిని పోగొట్టుకున్నాను, తల్లి మాతో ఉన్న కష్టాలలో ఉన్నదే తప్ప నేను రాజు అయిన తర్వాత ఇదిగో మా తల్లిని కూడా సేవించుకునే అవకాశం నాకు లేకపోయింది అని ఏదో బాధపడుతున్నాడు లోకరీతిలో. అప్పటికే కలిప్రభావం నెమ్మదిగా ప్రవేశించిందని మనం చెప్పుకున్నాం. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని ప్రారంభించిన కొన్ని క్షణాలలోనే కలి అక్కడ పొంచి ఉన్నాడు. భగవద్గీత అయిపోయింది, యుద్ధ ఆరంభమైంది, కాహళి మోగింది, కలి ప్రవేశించాడు ఎక్కడ, యుద్ధరంగంలో. అందుకనే కలి ప్రవేశం వలననే మహాభారతంలో ధర్మయుద్ధం జరగలే. ప్రతి యుద్ధనీతి కూడా వయలేట్ అయింది, అతిక్రమించారు. దాన్ని కృష్ణుడు ఏమన్నాడంటే, అసలు అధర్మం మీద జరిగే యుద్ధంలో ధర్మం ఉండవలసిన పని లేదన్నాడు. కాబట్టి జరిగింది ధర్మమా అధర్మమా అంటే పైకి ధర్మం అధర్మం, కానీ లోపల కృష్ణుడి పరంగా అది పూర్ణ ధర్మం. కాబట్టి ధర్మరాజు ఈ జరుగుతున్నటువంటి మార్పులన్నింటినీ కూడా గమనిస్తున్నాడు.
ఒక కాలంబునయందు ఔషధి చయము వేరొక కాలమున పండకుండు వంద్రు క్రోధంబు లోభంబు క్రూరత బొంకును దీపింప నరులు వర్తంతు రండ్రు వ్యవహారములు మహావ్యాజయుక్తములందు సఖ్యంబు వంచనా సహితమంద్రు మగలతో ఇల్లాండ్రు మచ్చరితంద్రు సుతులు తండ్రుల తెగ చుతురంద్రు గురుల శిష్యులు దూషించి కూడరండ్రు శాస్త్రమార్గములెవియు సాగవండ్రు న్యాయ పద్ధతి బుధులైన నడువరండు కాలగతి వింతయై వచ్చ కంటె నేడు.
ఏం మార్పు వచ్చేసింది కాలంలో, ధర్మం పాటించబడదు, న్యాయం పాటించబడదు, అలాగే పిల్లవాళ్ళు పెద్దవాళ్ళని చూడటం అనేది ఉండదు, కలియుగ ప్రభావం ఇదంతా. అలాగే క్రోధము లోభము క్రూరత పెరుగుతుంది, ఆశ పెరుగుతుంది, ఏదో బతుకు కావలసింది చాలు అని మాత్రం అనుకోట, రాబోయే తరాలు అన్నింటికి కూడా కూడబెడదామని ఉంటుంది. లోభం ఉంటుంది, ఇంత సంపద ఉన్నా పరిత్యాగం చేయడు, మంచి పని కోసం 1 రూపాయి వీళ్ళ ఖర్చు పెట్టడు వాడు. అలాగే సాధ్యమైనంత వరకు అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు చేయలేకపోయిన పరిస్థితి ఉన్నా లేకపోయినా నెపం వెతుక్కుని ఆ పని మానేస్తాడు. అది మనం చూస్తూ ఉంటాం. ఏమండి సత్సంగానికి ఎందుకు రాలేదు అన్నాం అనుకోండి, ఓ 50 నెపాలు ఉంటాయి, రావడానికి నిర్ణయం మనం తీసుకోలే అంతే, అట్లా అన్నమాట.